వడగొట్టినట్టయింది వాడికి. ఆ మధ్యన ఒక ఆవిడ వేసవికాలంలో కాదు చలికాలంలో డిసెంబర్ నెలలో డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది. డాక్టర్ గారండి, డాక్టర్ గారండి, మా ఆయనకి వడదెబ్బ తగిలింది అందిట. నేను అవధానంలో చెప్పిన పద్యం అన్నమాట. అప్పుడు డాక్టర్ గారు తెలబోయి, ఏదో వేసవికాలంలో వడదెబ్బ అంటారు, ఇది చలికాలం డిసెంబర్ నెల మార్గశిర మాసం, వడదెబ్బ చలికాలమందనుచుత వైద్యుండు ప్రశ్నింపగా, చలికాలంలో వడదెబ్బ ఏమిటమ్మోయ్ అని ఇల్లాలని డాక్టర్ గారు అడిగారు. అప్పుడు ఆవిడంది, వడలంజేసితి, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అంటే మా ఆయన వడలు చేశాను, గట్టివంచు పలికెన్ పల్మారు నా భర్త, భార్య టిఫిన్ చేసి పెడితే హాయిగా నోరు మూసుకు తినక్క కొంచెం గట్టిగా ఉన్నట్టున్నాయి అన్నట్టు వీడు. దాంతో ఏం చేసిందిట, గట్టివంచు పలికెన్ పల్మారు నా భర్త, ఆ వడతో కొట్టితి సోలిపోయి వడదెబ్బను. దాంతో ఆవిడ ఆ వడ అంటే తెలుసుగా, పెరుగులో నానబెడితే, పెరుగులో నానబెట్టిన వడతో కొడితేనే వడదెబ్బ తగిలి పడిపోయాడంటే ఒరిజినల్ వడదెబ్బ అంటే గుండెలో దడే అందిట ఆవిడ. అప్పట్లో సరదాగా ఇలాంటి ఎన్నో పద్యాలు అవధానాల్లో చెప్పేవాళ్ళం. ఎందుకు చెబుతున్నానంటే, వాడు అలా వడదెబ్బ తగిలినట్టుగా ఈ కాలుతో కొడుతూ ఉంటే సోలిపోయాడు. అప్పటికి వాడికి అర్థమైపోయింది ఏమిటి, నేను బుస్సుమంటే దేవతలు కూడా నా విషాగ్ని జ్వాలలకి భస్మం అయిపోయేవారు, అటువంటిది ఈ పిల్లవాడొకడు ఇక్కడికి వచ్చి పడగల మీద అడుగు పెట్టి నా పడగల్ని చితక పొడుస్తూ నృత్యం చేస్తున్నాడు, నా విషానికి తట్టుకున్నాడు, బతికాడు అంటే ఈతడు సామాన్య బాలుడు కాదు. ఇప్పుడు అర్థమైంది నాకు, ఈతడు సర్వచరాచర భూతేశుండైన హరి, ఈతడు సమస్త లోకములను సృష్టించి పోషించి లయం చేసుకుంటున్న శ్రీమన్నారాయణుడు, సామాన్యుడైతే ఈ పని చెయ్యలేడు అనుకుని శ్రీహరి వాసుదేవ పాహిమాం అన్నాడు. ఈలోపు ఏం జరిగింది, వీడికి భార్యలు ఉన్నారని చెప్పాక 101 మంది, వాళ్ళు వెంటనే పాము రూపం విడిచిపెట్టి మానవ స్త్రీ రూపం ధరించి పరుగు పరుగును కృష్ణుడి దగ్గరకు వచ్చి పాము చుట్టూ కృష్ణుడి చుట్టూ మూగి కృష్ణ వాసుదేవ రక్షించు రక్షించని ఏడ్చేశారు. ప్రభు, మేం పాపాత్ములం, మా జాతి పాపజాతి, పాప అనే శబ్దమునకు పాము అని అర్థం అనమాట, పాపజాతి అంటే సర్పజాతి, మా జాతి పాపజాతి, అందుకే పాపాలు చేస్తున్నాం మేము, మాకు నువ్వు విషం ఇచ్చావు, ఆ విషంతో ప్రజల ప్రాణం తీస్తున్నాం, బుస్సుమంటున్నాం, నిజం చెప్పాలంటే నువ్వు విషం ఎందుకు ఇచ్చావు మాకు అంటే మమ్మల్ని మేము రక్షించుకోవడానికి తప్ప ఇతరులను చంపడానికి కాదు, అయినా మా విషంతో మేము ప్రజల ప్రాణం తీసి ఏడిపిస్తున్నాం, అందుకే నువ్వు ఇక్కడికి శిక్షించడానికి వచ్చావు, అది మాకు తెలుసు, అయినా ఎవరికైనా ప్రాణం అంటే తీపి, అందులో భర్త లేకపోతే భార్యలు ఉండగలరా, మా భర్తే మా దిక్కు, మా ప్రాణం, మమ్మల్ని రక్షించు. అయినా వీడు అదృష్టవంతుడు అన్నారట భార్యలు. ఎందుకని, ఎట్టి తపంబు చేసెనొకొయ్యి పని పూర్వ భవంబునందు, మున్నెట్టి మహానుభావులకు ఎన్నడు కానగరాని, నీ ఎట్టి మహాత్ముడి శిరసుపై పదములుంచి నటించుచుండెడిన్. మా ఆయన ఈ కాళీయుడు పూర్వజన్మలో మహాతపస్సు చేశాడు. ఎంతో తపస్సు చేశాడని ఎలా చెబుతున్నావో తెలుసా, నీవు నీ పాదములను ఎవరికీ చూపించవు, చూపించినా నీ పాదం ఎవరి శిరస్సున పెట్టవు, అటువంటిది నీవు ఈ పూట మా భర్త యొక్క పడగల మీద తలలు మీద కాళ్ళు పెట్టి నటించవు, పైగా నీ పాదస్పర్శకు నోచుకున్నాడు నా భర్త, అంటే ఎంత అదృష్టవంతుడు. మా ఆయన తల ఇవాళ పరమ పవిత్రం అయిపోయింది, అది మామూలు సరస్సు కాదు, అది కైలాసంలోని మానస సరస్సు కంటే పవిత్రం అయిపోయింది. ఎవరికి ఏనాడు దర్శనమివ్వని నువ్వు ఇలా నటించావు, కాబట్టి వీడు యోగయ్యాడు. మా చిన్నప్పుడే మాకు పెళ్ళైపోయింది, ఊహ తెలియని రోజుల్లో ఏదో పెద్దవాడు సంబంధం పట్టుకొచ్చారు, మాకు తెలియక తల ఉంచుకుని తాళి కట్టించుకున్నాం. ఈ మాట చాలామంది అంటారండోయ్, దిక్మాల మగుడు అండి, చిన్నప్పుడే పెళ్లి చేశారండి అని. వీళ్ళు కూడా కొంచెం చొరకలాంటిది అంటించారు, అండంలో అది కొంచెం చొరకే. నిజం చెప్పమంటారా, ఒక 85 ఏళ్ళు ఆవిడ, ఒక ఆవిడ తరచుగా నా దగ్గరకు వచ్చేది, నన్ను చిన్న గురువు గారు అనేది, చిన్న గురువు గారు. నేనండి మా చిన్నప్పుడు మా బావని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నానండి, ఇంతలో మా ఆయన పెళ్లి చూపులకు వచ్చి దిక్కుమాలాడు నేను నచ్చానని చెప్పేశాడు, మా నాన్నమ్మ అంటగట్టేశాడు,
మా బావండి, మా బావ. ఆ బావగారు 90 ఏళ్ళు వచ్చి జావగారిపోయాడు ఇప్పటికి. ఈవిడికి 85 ఏళ్ళు. ఇంకా మా బావండి, ఆయన చేసుకుందాం అనుకున్నానండి, మధ్యలో వీడు వచ్చాడండి అనేది. ఏంటో ఇదో విచిత్రమైన లక్షణం కొంతమందికి. పెళ్ళయిన తర్వాత ఇంకెందుకు చెప్పండి ఫ్లాష్ బ్యాక్. ఇప్పటికి రిటైర్ అయిపోయాం కదా మనం. ఏదో పెళ్లి చూపుల్లో వాడు వచ్చాడు, వాడి కర్మ, వీళ్ళ అదృష్టం, ఎవడ అదృష్టం వాడిది. కాబట్టి వెనక్కి వెళితే కుదరదంతే. కానీ అప్పుడప్పుడు మనకి భ్రమలా కలుగుతుంది అనమాట. ఆ రోజుల్లో ఆ పెళ్లి సంబంధం అయితే అనుకుంటాం, అదైతే నువ్వు ఏమయ్యేవాడువో, ఇప్పుడు ఈవిడ వచ్చింది కాబట్టి అదృష్టవంతులు. ఇప్పుడు ఈ స్త్రీలు ఏమన్నారో తెలిసిన, నీయాన నెవ్వారి నిగ్రహింపండ యుగ్ర పాపాకృతి నందకుండున్, మా ఈసు ప్రాణంబులు మాకు నీవే, నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు, పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు అన్నారు. నీ మీద ఒట్టు పెట్టి చెబుతున్నాం, నా భర్తకి మేము నచ్చ చెబుతాం, వాడు కోపం తగ్గించుకుని శాంతం పొందేలా చేస్తాం, వాడింకెప్పుడూ కోపగించడు, ఎవరినీ చంపడు, విషంతో ఎవరికీ హాని కలిగించడు, మా భర్త ప్రాణం మాకియ్యి. ఇప్పుడు నువ్వు మా భర్తని మాకు తిరిగిస్తే మా భర్తతో తిరిగి నువ్వు పెళ్లి చేసినట్టు. ఎప్పుడో ఊహ తెలియనప్పుడు చిన్నప్పుడు పెళ్ళయ్యింది, ఆ పెళ్లి కాదు పెళ్లి, పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు, చిన్నప్పుడు జరిగిన పెళ్లి, ఏదో తూతూ మంత్రం పెళ్లి. ఇప్పుడు నువ్వు మా భర్తని మాకిస్తే ఇది నిజమైన పెళ్లి, నీ సన్నిధానంలో మళ్లీ పునర్వివాహమయ్యి మేం జీవించినట్టు ఆనందం పొందుతాం, తండ్రి మా భర్త ప్రాణం మాకియ్యి అనగా, అప్పటికి కృష్ణుడు నృత్యం ఆపాడు. అందుకని పడగల్లోకి ప్రాణం తెచ్చుకుని అలిసిపోయిన పడగలు సవరించుకుని కాళీయుడు మెల్లగా కళ్ళు పైకెత్తి, వాసుదేవ మా భార్యలు చెప్పిన మాట నిజం, నేను పాపాత్ముణ్ణి, అందుకే నీ పాదం నా శిరస్సును పెట్టి నా పాపం తొలగించావు, నా అహంకారం పోయింది, ఈ కండకావరం పోయింది, ఈ పదవి ఉందనే అహంకారం పోయింది, నిన్ను శరణు కోరుతున్నాను, నన్ను రక్షించు. రక్షించినా శిక్షించినా భారం నీదే, నువ్వు బ్రతికిస్తే శాశ్వతంగా నీ పాదాలు మనస్సులో పెట్టుకుని ధ్యానిస్తాను, చచ్చే నీ చేతిలో చస్తే, ప్రాణం పోతే వైకుంఠానికి వచ్చి నేను సేవిస్తాను, అంతా నీదే భారం అన్నాడు. అనగానే కృష్ణుడు జాలిపడి కాలితో అలా నిమిరి మళ్ళీ వాడికి శక్తి ఇచ్చాడు, పోయిన ప్రాణం తిరిగి వాడికి వచ్చేలా చేసి, కాళీయా నీ సంగతి నాకు తెలుసు, అయినా నిన్ను ఎందుకు శిక్షించానో చెబుతున్నాను విను. ఇది యమునా నది, ఎంతోమంది మంచినీళ్లు తాగడానికి వచ్చే స్థలం, ఇది పబ్లిక్ ప్లేస్, ఆవులు మానవులు ఇందులో అడుగు పెట్టి నీళ్లు తాగి సుఖంగా ఉండాలి, నువ్వు నీ కుటుంబంతో కాపురం పెట్టి దీన్ని పాడు చేస్తున్నావు, ఇది ఉగ్రవాద స్థలం కింద చేస్తున్నావు, పుల్వామా కింద తయారు చేస్తున్నావు దీన్ని, ఇది న్యాయం కాదు, అందుకే నేను నిన్ను శిక్షించాను, నువ్వు ఇక్కడి నుంచి రమణక ద్వీపానికి పో, నాకు తెలుసు నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు, మీ అందరిది పాములది రమణక ద్వీపము అని ఒక ద్వీపం ఉన్నది, అది నివాస స్థానం, నీకు గరుత్మంతునితో తగాదా వచ్చింది, గరుడ భయంతో నువ్వు మీ ఊరు వదిలి ఇక్కడ తలదాచుకున్నావు, కాబట్టి నువ్వు తిరిగి మీ ఊరు పో, గరుత్మంతుడు నిన్నేమీ చెయ్యడు, ఎందుకో తెలుసా, నీ పడగల మీద నా పాదములు పెట్టి నృత్యం చేశాను, ఈ కృష్ణ పాదములు శాశ్వతంగా నీకు నీ వంశమునకు ఉండిపోతాయి. ఈ అందుకే ఇప్పుడు చూసారా, కొన్ని తాచుపాములకు పైన కృష్ణ పాదాలు ఉంటాయి, ఇవన్నీ కాళీయుడి యొక్క రిలేటివ్స్ అన్నమాట వాళ్ళు. అందువల్ల నా పాదములు, నా పదాబ్జ చిహ్నములు నీ శిరస్సు మీద ఉండడం వల్ల గరుత్మంతుడు నిన్ను తినడు అన్నాడు. ఈ కథ వింటున్న పరీక్షిత్తుకు మళ్ళీ అనుమానం వచ్చింది, ఏమిటేమిటి, పాములకు నివాస స్థానం రమణక ద్వీపమా, రమణక ద్వీపంలో ఉండవలసిన కాళీయుడు ఈ యమునలోకి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఇక్కడ మకాం పెట్టాడు, అసలు ఈయనకి గరుత్మంతునికి మధ్యలో యుద్ధం ఎందుకు వచ్చింది, ఈ కథ చెప్పన్నాడు. అప్పుడు ఆయన చెప్పడం మొదలెట్ట, చెబుతున్నా విను, గరుత్మంతుడు ఒకప్పుడు శ్రీ మహావిష్ణువుని నాకు సర్పములను ఆహారంగా ఇయ్యి అన్నాడు. దానికి కథ మీ అందరికీ తెలుసున్నది, ఎందుకంటే వాళ్ళ అమ్మని పాములు ఏడిపించారు, ఆ కసి కొద్దీ నాకు సర్పములు ఆహారంగా ఇయ్యి అంటే శ్రీ మహావిష్ణువు తథాస్తు అన్నాడు. అప్పటి నుంచి గరుత్మంతుడు పాములు తినేవాడు. ఎలాగా, నూడిల్స్ పాములు అంటే ఆయనకి. చూసారు చాలామంది నూడిల్స్ అని తింటూ ఉంటారు, ఈ మధ్యకాలంలో దానికి ఏవో పేర్లు పెట్టారు, ఇంత పొడుగ్గా రామరామ సాయంకాలం అయితే చాలు, బడ్డీ కొట్ల దగ్గరికి వెళ్ళిపోయి రంగురంగుల లిక్విడ్స్ పోసుకుని అంటే రక్తం పోసుకున్నట్టుగా ఆ వానపాములు తిన్నట్టుగా తినేటివి నూడిల్స్. వీళ్ళంతా పూర్వజన్మలో ఎవరో మరి తెలియదు, హాయిగా ఇంట్లో కూర్చొని తినలేరన్నమాట. సరే ఇదో ఫాస్ట్ ఫుడ్స్ అనుకోండి, అలాగ ఈ పాముల్ని పొడుచుకుని సేమ్యా ఉప్మా తిన్నట్టుగా తినేస్తూ ఉంటాడు ఆయన. ఇలా పాములు ఇష్టం వచ్చినట్టు తినేస్తూ ఉంటే వాసుకి భయం వేసింది, ఇలా అయితే కొంతకాలం వరకు ఇక పావులు ఉండవనుకుని వెంటనే ఆయన ఒక రోజున గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి, గరుడా, కనిపించిన పావునల్లా నువ్వు తింటే ఎలాగా, నీకు పుణ్యం ఉంటుంది, ఇలా అయితే కొంతకాలం వరకు పావులన్నీ నాశనం అవుతాయి, ఏ జాతిని పూర్తిగా నాశనం చేయకూడదు, కాబట్టి ప్రతి మాసం అంటే నెల నెల ఎవ్రీ మంత్ అమావాస్య నాడు నేను నీకు ఒక పాముని కొంచెం ఆహారాన్ని నైవేద్యంగా పంపుతాను, ఆ పాముని ఆహారాన్ని తిను. అప్పుడు ఏమవుతుంది, నెలకొక్క పామే చూస్తుంది కాబట్టి మొత్తం సర్పజాతి నాశనం కాదు, ఈలోపు మాకు సంతానం అభివృద్ధి అవుతుంది, ఎందుకంటే పాము ఒకేసారి 15, 20, 100 గుడ్లు కూడా పెడుతుంది, ఇవి పిల్లలు అయిపోతాయి లుకలుకలాడుతూ, కాబట్టి మా సంతానం పెరుగుతుంది, నీకు పగ తీరుతుంది, ఆకలి తీరుతుంది, మాకు జాతి రక్షణ జరుగుతుంది అని ఒప్పందం చేసుకుంటే వాసుకి మాట కాదనలేక అలాగే అన్నాడు గరుడు. అప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఏం చేసేవారు అన్నమాట, లాటరీ సిస్టమ్ వేసి ఒక్కొక్కరిని పంపేవారు. అంటే ఏమిటి, పాములందరి పేర్లు రాసి చీటీలు, ఈ చీటీలన్నీ కూడా నేల మీద అలా పోసేవట వాసుకి, ఒరే మీలో ఒకడొచ్చి చీటీ తీయండి అనేవాడు, ఒక కుర్రాడు వచ్చి చీటీ తీస్తే ఆ చీటీలో ఎవరి పేరు వస్తే వాడు ఆ పూట ఆహారం, అందులో ఎవరి పేరు వచ్చినా సరే పద్మాకర్ వెళ్ళవాయి అనేవారు, పుల్లమ్మ వెళ్ళవలసిందే, ఇంక పేరు వచ్చిందంటే కుర్రాడు చీటీ తీశాడంటే ఇక వీడి చీటీ చింపేయవలసిందే, ఇక వీడికి ఆధార్ కార్డు లేదు నిరాధారే, వెళ్ళిరా అనేవారు. ఇలా ప్రతి మాసం ఒక్కొక్క పామును తింటూ ఉండే ఆయన విచ్చల విడిగా పాములను చంపేవాడు కాదు, ఇది కాళీయుడికి తెలిసింది. అప్పటికి కాళీయుడు యువకుడు, నవయువకుడు, వాడు కొంచెం యవ్వనం కదా, అందుకని అహంకారం ఎక్కువ, వాడు బుస్ బుస్ అంటూ, ఏమిటి మనం గరుత్మంతునికి ఆహారంగా వెళ్ళడమా, గరుత్మంతుడంత ఓ పిట్ట, ఆ పిట్టని ఇట్టే పట్టి పొట్టన పెట్టుకోక చంపక వాడికి మనం ఆహారంగా వెళ్ళడం ఏమిటి, ఈ పక్షుల్ని తింటాం, పక్షి గుడ్లు తింటాం మనం, అటువంటిది ఈ వాసుకి బుద్ధి లేక గరుత్మంతుడికి మనల్ని ఆహారంగా పంపుతున్నాడు, ఇదే ఆ గరుత్మంతుడు నా కంటపడ్డాడా, ఇక వాడు బతుకు అయిపోయినట్టే, వాడిని చుట్టబెట్టి నా శరీరంతో పట్టపట్టపట్ట రెక్కలు విరగొట్టి ముక్కు పీకి రెక్కి వాడిని మింగేస్తా అన్నట్ట. సిబిసిఐడి అని ఉంటారు కొంతమంది, ఇక్కడున్న కొంతమంది గరుత్మంతుడికి ఇది మోశారు, మళ్ళీ మొయ్యడంలో రెండు మాటలు ఎక్కువ వేసి చెప్పారు, గరుత్మంతుడా నిన్ను తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతున్నాడు, నువ్వు సొంటవుట, నీకు బలం లేదట, ఇలా తిడుతున్నాడు కాళీయుడు అన్నారు. దాంతో గరుత్మంతునికి ఆగ్రహం కలిగింది, ఎవడి కాళీయుడు నన్ను చంపుతాడా, నన్ను పిట్టని చంపినట్టు పొట్టన పెట్టుకుంటాడా అని కొంచెం కోపగించినా మొదట్లో పట్టించుకోలేదు. ఈ రోపు రోజు ఏం జరిగింది, ఈ కాళీయుడు చీటీలో వాడి పేరు వచ్చింది, నువ్వు వెళ్ళాలి ఆహారంగా అన్నట్టు వాసుకి, నేను వెళ్ళను, వాడిని రమ్మని చూస్తాను, ఈసారి వాడు నాకు ఎదురుపడాలి, వాడిని ఉప్మా తినట్టు తినేస్తానంతే అన్నట్ట. అనగానే ఇది గరుత్మంతుడికి పూర్తిగా తెలిసింది, ఆయన ఒళ్ళు మరింత మండింది, భగ్గుమన్నాడు ఆయన, వీడి పడగలు చీల్చేస్తాను, వీడి చర్మాన్ని పీకేస్తాను, వీడిని పూర్తిగా సేమ్యాలు నవిలినట్టు నవిలేస్తాను, ముక్కుతో పొడుస్తాను అనుకుంటూ గరుత్మంతుడు అక్కడ నుంచి వైకుంఠం నుంచి ఎగురుకుంటూ రమణక ద్వీపానికి వచ్చాడు. ఈలోపు కాళీయుడు ఒంటరిగా ఎక్కడున్నాడు గరుత్మంతుడని వాడు వెతుక్కుంటూ ఈ 105 పడగలు విప్పి బుస్ బుస్ అంటూ వచ్చాడు. ఇటు కాళీయుడు వచ్చాడు, ఇటు వైకుంఠం నుంచి గరుత్మంతుడు వచ్చాడు. ఇక గరుత్మంతుడు ఈ రాక ఎలా ఉంటుందో తెలుసా, అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహా విక్షేప కంపిత అనేక క్షోణిధరేంద్రుడగుచు గరుడు వచ్చానన్నారు భాగవతంలో. గరుత్మంతుడి రెక్కలు పెద్ద పెద్ద రెక్కలు, ఈ రెక్కలు బంగారపు రంగులో ఉంటాయట, పూర్తి బంగారం అన్నమాట. ఈ రెక్కలు పైకి కిందకి ఇలా ఒక్కసారి అంటే అందులోంచి ఓం నమో నారాయణాయ అనే మంత్రం వస్తుంది, అష్టాక్షరి ధ్వనిస్తుంది, అలా అష్టాక్షరి ధ్వని చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఈ గరుత్మంతుడి రెక్కలు చాలా విశాలం కదా, ఈ విశాలమైన రెక్కలు ఇలా ఒక్కసారి ఓపగానే ఈ గాలికి, రెక్కల గాలికి కొండలు, గుట్టలు, సముద్రాలు, చెట్లు గజ గజ వణికిపోయాయి. ఇంతెందుకండి, హెలికాప్టర్ వచ్చినప్పుడు చూసారా మీరు, ఎప్పుడైనా చెట్ల దగ్గర చెట్లన్నీ ఇలా కదిలిపోతాయి, హెలికాప్టర్ కొంచెం కిందకి దిగుతూ ఉంటేనే చెట్లు కదిలిపోతాయి, అటువంటిది గరుత్మంతుడి రెక్కల గాలికి ఎలా ఉంటుందో ఆలోచించండి, సుడిగాలి కంటే ప్రమాదం, ఆ గాలికి మొత్తం కొండలు కదిలిపోయాయి, వనములు కదిలిపోయాయి, సముద్రం ఉప్పొంగిపోయింది, అంత గాలికి కాళీయుడు కూడా కదిలిపోయాడు. ఈ గాలి ఎక్కడి నుంచి వస్తోంది అనుకున్నాడు కాళీయుడు. అక్కడికి గరుత్మంతుడు వచ్చాట. పోని వచ్చినప్పుడు ఇంత గాలితో తనని కూడా చెదరగొడుతున్న గరుత్మంతుడిని చూచి భయపడి పారిపోకుండా బుస్సుమంటూ ఈ 105 పడగలతో గరుత్మంతుడిని కాటేశాడు వాడు. దాంతో గరుత్మంతుడికి ఇంకా ఆగ్రహం పెరిగింది. ఆయన ఏం చేశాడో తెలిసిన, ఎడమ రెక్క చాచి ఎడమ రెక్క చివర ఒక ఈక, రెక్క చివర ఈకలు ఉంటాయి కదా, ఆ ఈకతో కాళీయుడి పడగ మీద ఇలా కొట్టాట టిక్కుని. ఇంత చేసి ఎడమ రెక్క ఈక చివరతో కొసతో నెత్తి మీద కొట్టగానే ఢామ్ అని పెద్ద శబ్దం అయ్యింది. ఒకేసారి కొన్ని 100 బాంబులు పేలినంత శబ్దం అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు కాళీయుడికి. ఏం జరిగింది అన్నట్ట. ఏం జరగడం ఏంటి, వాడు తలకాయలన్నీ పగిలిపోయాయి, కళ్ళు బయర్లు గమ్మాయి, భూమి గుండ్రముగా ఉన్నది అని చిన్నప్పుడు చదువుకున్న సోషల్ స్టడీస్ గుర్తుకొచ్చింది వాడికి. అలా కళ్ళు తిరిగాయి, నెత్తురు కక్కుకున్నాడు. ఒక్క క్షణం కింద పడిపోయాడు వాడు. అతి కష్టం మీద ఇలా గుడ్లు తిప్పి చూసి, ఓహో గరుత్మంతుడు ఎడమ రెక్కతో ఏకతో కొట్టినట్టున్నాడు, ఎవరెక్కడ ప్లీజ్ గివ్ మీ వాటర్ బాటిల్ అన్నాడు. అప్పుడు అర్థమైంది వాడికి గరుత్మంతుడు అంటే ఏమిటో. రెక్క చివర ఏకతో కొడితే ఇలా అయిపోయానంటే నిజంగా అయినా నా పడగ మీద వాలి గోళ్లతో చీల్చి ముక్కుతో పొడిస్తే బతుకుతానా, అందుకన్నమాట మా సర్పములు గరుత్మంతుడు అంటే వణికిపోతారు. నయ్యం, ఈ విషయం సరిగ్గా తెలియలేదు, దెబ్బ తగిలితే తగిలింది కానీ విషయం తెలిసింది, చావు దెబ్బ తగిలాక విషయం తెలిసింది అనుకున్నట్టు వాడు. కానీ వాడు తెలివైన వాడు అండి. అయి ఇంకా వాడు పడగెత్తకుండా ఏం చేశాడు తెలిసా, కింద పడిపోయినట్టు నటించి తోకతో ఇసుక తీసి గరుత్మంతుడి కళ్ళల్లో కొట్టేశాడు. కొట్టి ఈ ఇసుకని తొలగించి గరుత్మంతుడు కళ్ళిప్పి చూసేలోపు మహావేగంగా పరిగెత్తుకుంటూ వచ్చేసి తన భార్యల్ని పిల్లల్ని, ఇక్కడుంటే చచ్చిపోతామేవో, తొందరగా రండే బాబు అని వాళ్ళని వెంట పెట్టుకుంటే, వాళ్ళు ఎక్కడికన్నారట, ఎక్కడికి లేదు, అద్దింట్లోకి పోతున్నాం మనం, సామాను మూట కడతాం, పారిశీలు అన్నారట వాడు. పారిశీలు కాదు, మనల్ని యముడి దగ్గరికి పారిశీలు చేస్తాడు వాడు. పరిగెత్తండి పరిగెత్తండి అని వాళ్ళని వెంట పెట్టుకుని ఈ మడుగులో తలదాచుకున్నాడు. ఇది గరుత్మంతుడు చూడలేదు, చూసేలోపు ఈ మడుగులోకి వచ్చాట. ఈ మడుగులోకి ఎందుకు వచ్చాడో తెలుసా, దీనికి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. మనకి సినిమాల్లో రింగులు రింగులు తిప్పి వెనక్కి తీసుకెళ్ళినట్టుగా దీనికి ఒక పాత కథ ఒకటి ఉంది. ఈ యమునా నది ఒడ్డున పూర్వం సౌభరి అని ఒక మహర్షి తపస్సు చేశాడు. ఈ సౌభరి అనే మహర్షి చాలా గొప్పవాడు. ఆయన ఈ యమునా నదీ తీరంలో కళ్ళు మూసుకుని తపస్సు చేసేవాట. ఈ మడుగులో కొన్ని 100,000 చేపలు ఉన్నాయి. ఈ చేపలకి ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి ఆడ చేపలు భార్యలు. ఈ చేపలతో కలిసి సరదాగా తిరుగుతూ ఉండేవాడు ఆయన. ఈ చేపలన్నీ రోజు వచ్చి, మహర్షి మేము తపస్సు చెయ్యలేము కానీ రోజు మీకు పాదసేవ చేస్తాం, ఎలా అంటే నువ్వు నది ఒడ్డున ఇలా కాళ్ళు పెట్టు, మేము మా నోటితో నీళ్లు పట్టుకొచ్చి నీ కాళ్ళ మీద పోస్తాం, నీ కాళ్ళు కడుగుతాం, ఇలా రోజు మహర్షుల యొక్క పాదములు కడిగితే. ఇది నిన్న మనకి పుట్టినరోజు పండుగ నాడు అప్పాజీ యొక్క పాద ప్రక్షాళన చేశామే, ఎంత యోగం పట్టింది. చిన్న స్వామి చేశారనుకుంటున్నాం, దత్త విజయానంద స్వామి. ఆ వంకతో మనందరి చేత చేయించారు ఆయన. ఆయన మనందరికీ ప్రతీక. పైగా అలా గంధం పోస్తూ ఉంటే ఒక్క క్షణకాలం ఎక్కడికో వెళ్ళిపోయాను. గంధం ఎందుకు ఇస్తారో తెలుసా స్వామీజీకి మీకు, మంత్రశాస్త్రంలో గంధాత్ పుణ్యమ వాప్స్యసి, ఇంత గంధం గురువు గారి పాదమునకు రాస్తే తక్షణం మన పాపములు పోయి పుణ్యం వస్తుందిట. గంధాత్ గంధము వలన పుణ్యం, పుణ్యమును అవాప్స్యసి పొందుతావు అని చెప్పారు. అందుకనే భగవంతునికి 16 ఉపచారములు చేయడానికి ఒక కారణం ఉన్నది. పాపం పోయి పుణ్యం రావాలంటే ఇంకా మనకు ఒకటే దిక్కు, మన గురుదేవుని పాదపద్మములకు గంధము రాయడమే, ఇంకంతకుమించి వేరేవే అక్కర్లేదట. గంధం వల్ల లాభం అది. అలాగే ధూపాద ఐశ్వర్యం, పొగ ఇస్తే ధూపం ఇస్తే ధూపుష్టిక్కుతో దానివల్ల ఐశ్వర్యం పదవులు పొందుతాం. నేను చెప్పాను చాలాసార్లు, షోడశోపచారములలో ఒక్కొక్క ఉపచారం వల్ల ఒక్కొక్క లాభం ఉన్నది మనకి. అందుకని ఉపచారములు చేస్తున్నాం. ఆ ఉపచారములు ప్రత్యక్షంగా భగవంతుడు మనకి సింహాసనం మీద, ఔదుంబర సింహాసనం మీద కూర్చుని మన ఉత్తర పీఠాధికారి ద్వారా మనందరం చూస్తూ ఉండగా చేయించుకున్నారు. ఆ ఉత్తర పీఠాధికారులు మనందరినీ ఆవాహన చేశారు, తద్వారా మనం చూసే యోగం పట్టింది. నిన్నటితో మీ పాపాలన్నీ పోయాయి, కొత్త పాపాలు మళ్ళీ చేసుకోండి పర్వాలా. నిన్న ఆ గంధం పూసినప్పుడు చూశారుగా గ్యారంటీగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా, చూసిన వరకు అంటే ఆ క్షణం వరకు మీరు చేసిన అన్ని పాపాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇంకా మీరు బయటికి వెళ్ళి కొత్త పాపాలు చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ పుట్టిన పండగకి రావడం, మళ్ళీ చూడడం, మళ్ళీ పాపాలు పోగొట్టుకోవడం, ఇలా చెప్పారు శాశ్వతంగా. కాబట్టి అసలు మహర్షుల కాళ్ళు కడిగితేనే అంత యోగం అంటే, సాక్షాత్తు దత్తాత్రేయుడి పాదములు కడిగితే, పాదపూజ చేస్తే, ఈ షోడశోపచారములు చేస్తే, దానికి తోడు ఇంకో అమాయక భక్తుడు చక్క శబరిలేగా నిన్న రేగుపళ్ళగా చెప్పగానే రేగుపళ్ళు అమ్మో అన్నాడు, అందులో రేగుపళ్ళు బదులుగా అవేవో పళ్ళు కనిపించాయి, జంబు ఫలాలు కనిపించాయి, నేరేడు పళ్ళు కనిపించాయి, అప్పాజీ నేరేడు పళ్ళు కింద మార్చారు వాటిని. ఇవన్నీ మనకి తెలియకుండానే ఆ పరమాత్ముడు ఇస్తున్న ఒక సేవ. ఈ సేవలు మనం చేసుకుంటున్నాం, తరిస్తున్నాం. అవి తలుచుకున్నప్పుడల్లా మనందరం ఏదో దివ్యలోకాలకు వెళ్ళిపోయిన అనుభూతి కలగడం లేదు. ఒక్క క్షణకాలంలో నిన్న మీరందరూ ఇక్కడ లేరు, మీరందరూ కూడా పూర్తిగా వైకుంఠానికి వెళ్ళిపోయిన అనుభూతే పొందారు. ఆ అనుభూతిని మీ ముఖాల్లో నాకు కనబడింది. నాకు ముఖ్యంగా స్వామివారి చిన్నస్వామివారి ముఖంలో అయితే ఆ తన్మయత్వమే కనపడింది. ఆ దండం అలా పెట్టి నమస్కరిస్తుంటే దండం బదులుగా ఆ దండం నేనే అనుకుని దండ ప్రణామం చేశాను నేను. ఈ చేపలన్నీ సౌభరిని కాళ్ళు ఎక్కడ పెట్టు, మేము నీ కాళ్ళు కడుగుతాం, ఆ కాళ్ళు కడిగిన నీళ్లు మళ్ళీ నెత్తి మీద వేసుకుని తరిస్తాం అన్నారట. అలా ఈ చేపలన్నీ ఆయనకి సేవ చేశాయి. మత్స్యరాజు, ఆ మత్స్యరాజు భార్యలు, పిల్లలు, భటులు, ఎంతమంది సౌభరికి ఉపచారములు చేశారు. ఇప్పుడు సౌభరికి ఆ పిల్లల మీద, చేపల మీద, వాటి మీద ఎంతో ప్రేమ కలిగింది. వాటిని నిజంగా కన్నబిడ్డల్లో చూశాడు ఆయన. మన స్వామీజీ చిలుకల్ని ఎలా ప్రేమించారో ఆ సౌభరి చేపలను అలా ప్రేమించి చేపలకి పేరు పెట్టి పిలిచేవట. ఇలా ఉండగా ఒకనాడు గరుత్మంతుడు ఆకలేసి అక్కడికి వచ్చాడు. ఆ పూట ఆయనకి పాము ఏది ఆహారంగా దొరకలేదు. దాంతో ఆ మడుగు దగ్గరకు అడుగు పెట్టాడు. అడుగు పెట్టి వద్దు వద్దని సౌభరి చెబుతూ ఉంటే వినిపించుకోకుండా రోజు ఆయన కాళ్ళు కడుగుతూ ఉంటే చేపల రాజుని, మత్స్యరాజుని మింగేశాడు గుటుక్కుని. దాంతో సౌభరి బాధపడిపోయాడు. ఆ ఆడచేపలన్నీ ఏడ్చేయి, మహర్షి నీ కళ్ళ ముందు మా భర్తని తిన్నాడు ఈ గరుత్మంతుడు అనగానే ఆయన జాలిబడి ఈ చచ్చిపోయిన చేపని, ఈ ఆడచేపల్ని తన తపశ్శక్తితో స్వర్గానికి పంపేశాడు. పంపి నేను వద్దంటూ ఉంటే వినిపించుకోకుండా ఈ మత్స్యరాజుని తింటావా గరుడా, ఇదే నీకు నా శాపం. ఈ రోజు నుంచి నువ్వు ఈ మడుగులో అడుగు పెట్టి ఎవరినైనా చంపడానికి ప్రయత్నించావా, నీ తల నూరు చెక్కలై చచ్చిపోతావు, ఇదే నా శాపం అన్నాడు ఆయన. ఈ శాపం గరుత్మంతునికి తెలుసు, ఈ కాళీయుడి యొక్క తండ్రికి తెలుసు, ఆ తండ్రి కాళీయుడికి చెప్పాడు. అందుకే గరుత్మంతుడు అప్పటి నుంచి ఆ మడుగులు అడుగు పెట్టడు, ఎవరిని చంపడానికి ప్రయత్నించడు, ప్రయత్నిస్తే తల పగిలిపోతుంది. ఇది కాళీయుడికి తెలుసు కదా, ఎప్పుడో విన్నట్టు వాడు అదృష్టవశాత్తు అయ్యసర మధ్య ఇప్పుడు ఈ గరుత్మంతుడి నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ఇది ఒక్కటే మార్గం అని రమణక ద్వీపం విడిచిపెట్టి ఇక్కడ దాక్కున్నాడు అనమాట. అసలు కారణం అది. ఇక్కడ అడుగు పెట్టాక ఇప్పుడు కృష్ణుడు ఇదంతా చెప్పి, గరుత్మంతుడు అంటే నీకు భయం, అందుకే ఇక్కడికి వచ్చావు, ఇంకా నీకు భయం లేదు, నేను అభయం ఇచ్చాను, నీ పడగల మీద నా పదచిహ్నములుంటాయి, కాబట్టి తిరిగి నీ ఊరు వెళ్ళిపో, ఇంకెప్పుడు గరుత్మంతుడితో తగాదా పడకు, మహాత్ములతో స్నేహం చెయ్యాలి, గరుడు నా వాహనం, ఎప్పుడు స్వామీజీయే కాదట, స్వామీజీ చుట్టూ ఉన్న పరివారముతో కూడా స్నేహం చేయాలి, గుర్తుపెట్టుకోండి. సత్సాంగత్యం అంటే అది, మేము స్వామీజీని మాత్రమే గౌరవిస్తాం, పక్క వాళ్ళంతా పురుగుల్లో చూస్తామంటే అది మహాప్రమాదం. ఎప్పుడూ కూడా శివపరివారంతో శివభక్తులు, విష్ణు పరివారంతో విష్ణు భక్తులు సాంగత్యం చెయ్యాలి, వాళ్ళని అలా గౌరవించాలి, ఇది శాస్త్ర నియమం అది. అంతేగాని వాళ్ళని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదట. భగవంతుడికి నియమం ఏమిటంటే, నాకంటే నా భక్తులు నాకు ఇష్టం అంటాడు ఆయన. కాబట్టి భగవంతుణ్ణి ఎంత గౌరవిస్తున్నామో భగవద్భక్తుల్ని అంత జాగ్రత్తగా చూడాలి. ఎప్పుడూ కూడా ఇంత పరివారములో సామాన్యుడు కూడా, ఆఖరికి చీపురు కట్టతో తుడిచేవాడిని కూడా అవమానించకూడదని శాస్త్రం. అందులో ఇక్కడికి వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కార్యకర్తలు మిమ్మల్ని అక్కడికి వెళ్ళొద్దంటే ఆ కార్యకర్తే పరమాత్మ అనుకోండి, చేతులు కట్టుకుని అలాగే వినండి, నేను ఎప్పుడు అందుకే మీరు చూశారు లేదో తోసుకుని రాను, రమ్మంటేనే వస్తాను, ఆజ్ఞ లభిస్తేనే వస్తాను, మనం అహంకరించకూడదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా భగవత్ స్వరూపులు, స్వామి యొక్క సేవకులని గ్రహించాలి. వాళ్ళు ఏం చేసినా అది స్వామి ద్వారా వచ్చిన ఆజ్ఞ అనుకోవాలి. ఆయనకి తెలియదా, మనల్ని పిలిపించుకోవాలంటే పిలిపించుకుంటారు, లేదా అక్కడ కూర్చోంటే కూర్చోవాలి, చొచ్చుకుని వెళ్ళిపోకూడదు. ఇవన్నీ నియమములు పాటిస్తే ఆశ్రమంలో ఉన్నప్పుడు మనం తరిస్తాం. వెకిలి వేషాలు వేసేసి నేనే స్వామికి దగ్గరే అని తక్కిన వాళ్ళని తోసి వెళ్ళామంటే అప్పుడు ఏమవ్వాలో ఆ తర్వాత ఆ పరమాత్ముడే చూసుకుంటాడు. అందుకనే భగవంతుడు కృష్ణుడు ఏమన్నాడు, ఇక మీదట గరుత్మంతుడితో నా పార్షదులతో జాగ్రత్తగా ఉండు, నా వాళ్ళని విరోధిస్తే నన్ను విరోధించినట్టే అని హెచ్చరించి పంపిస్తే ఆ కాళీయుడు తన భార్యల్ని పిల్లల్ని వెంట పెట్టుకుని తిరిగి రమణక ద్వీపానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కృష్ణుడు నీళ్లలోంచి ఒడ్డుకొచ్చాడు. అప్పటిదాకా ఒడ్డు మీద సొమ్మసిల్లినట్టుగా ఉన్న యశోద పరుగు పరుగునొచ్చి, నా బాబు ఒరే, ఈ పాము ఇందాక నిన్ను కాటేసింది కట్టింది ఎలా వదిలిందిరా, ఇదంతా నా ప్రేమ కదా అందిటి పైగా, ఇదంతా నా మహిమ, నీకోసం ఏడ్చానుగా అందుకే బతికి బట్టగట్టావు. ఆ పైన విష్ణు ఉన్నాడు, నేను ఆయన ప్రార్థించాను నిన్ను కాపాడాడు, నువ్వు ఎలా బయటకు వస్తావు లేకపోతే అని ఒళ్ళంతా నిమిరి, పాము కాట్లు ఎక్కడున్నాయి, పాము ఎక్కడ పొడిచింది ఎక్కడ కరిచింది అని ఒళ్ళంతా చూచి, ఎక్కడ ఘాట్లే కనపడటం లేదు, భగవంతుడు విష్ణువు ఎంత కరుణాస్వరూపుడో, పాము కాట్లు కూడా కనిపించకుండా కాపాడాడు అని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది ఇటు పాపం. కాసేపు నిన్న ఉగ్రభుజంగమంబు కరవన్ నాయన, ఆ మాయదారి పాము విషసర్పం కాటేసినప్పుడు ఏమన్నావు, అమ్మా అమ్మా అని అల్లాడిపోయి ఉంటావు కదా, నన్నే తలుచుకున్నావు, మీ నాన్న ఏమంటున్నారో తెలుసా, లేదు డాడీ డాడీ అని వాడు నన్నే తలుచుకున్నాడు అంటున్నాడు, కానీ నువ్వు నన్నే తలుచుకుంటావా అందుట తల్లి అంటే ఆవిడికి వెర్రి, నన్నే తలుచుకుంటాడు ఈ సమయంలో ఇంకెవరిని తలుచుకోడని వాడు ఉద్దేశం అనమాట. ఇలా ఎవరికి వాళ్ళు కాదు కాదు నన్నే పిలిచాడు అనుకున్నారు. కృష్ణుడు మీరందరూ కావాలిగా అందరినీ తలుచుకున్నానులే, ఎలా అయితేనే బయటకు వచ్చానన్నట్ట. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, ఇప్పటికి చీకటి పడిపోయింది, పగలంతా నీ ధర్మం అనని తిండి లేక ఉపవాసంతో ఇక్కడికి వచ్చాం, వంటలు మానేసి వచ్చారు కదా పాప వాళ్ళు మరి, అందుకని ఇంట్లో వంటలు లేవు, ఇల్లు దూరం, అంత దూరం వెళ్ళలేము, ఇప్పుడేమో చీకటి పడిపోయింది రాత్రి, ఈ అడవిలో పడుకుని ప్రొద్దున్నే వెడదాం అన్నారట. సరేనన్నాడు కృష్ణుడు. కృష్ణుడు చెట్టు కింద పడుకున్నాడు, చుట్టూత ఈ గోపికలు గోపాలకులు దూడలు అందరూ పడుకున్నారు. ఇళ్లలో పరుపుల మీద పడుకోనట్టు వాళ్ళు, మెత్తని పరుపుల మీద పడుకుంటే కూడా నిద్ర పట్టని సుకుమారులు అలిసిపోయి తిండి లేక సొమ్మసిల్లి ఆ అడవిలో బండరాళ్ళు చెట్ల వేళ్ళు తల కింద తలగడగా పెట్టుకుని గాఢంగా నిద్రపోయారు. ఒకటే నిద్ర అనమాట, ఒకటే గుర్రు. ఇంతలో ఏం జరిగింది, అర్ధరాత్రి వేళ హఠాత్తుగా చెట్టు కొమ్మలు రాసుకుని నిప్పు పుట్టింది, దావాగ్ని పుట్టింది, మొత్తం అడివంతా తగలబడిపోయింది, భయంకరమైన అగ్నిజ్వాలలు పైకి వచ్చేసాయి. దాంతో ఈ వేడికి ఒళ్ళంతా అంటుకుపోయి పిల్లలు ఆడవాళ్ళు అందరూ ఉలిక్కిపడి లేచారు. ఎటు వెళ్ళడానికి లేదటండి, మొత్తం చుట్టూత నిప్పు, మామూలు అగ్ని కాదు అడవది, అడవి తగలబడిపోతున్న అగ్ని. దాంతో ఆడ మగ కృష్ణ కృష్ణ అని ఏడవడం మొదలెట్టారు. అభ్రంకష ధూమాయుత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్రశిఖాద భ్రష్ట దగ్ధలోకాద బ్రంబై వచ్చ చూడు దవసికి కృష్ణ కృష్ణ, ఆకాశమంతెత్తు మంటలు లేచిపోతున్నాయి, ఇంతత్త నిప్పులు మీద పడుతున్నాయి, పొగలేస్తోంది, మేమంతా కాలి బూడిదైపోతున్నాం, ఈ అడవిలో అన్ని చెట్లు కాలిపోతున్నాయి, నీ పాదాలు నమ్ముకున్నాం, రక్షించు రామ బలరామ రక్షించు, కృష్ణ నీకు మొక్కుతున్నాం, ఈ దావాగ్నిని చల్లార్చి మమ్మల్ని కాపాడండి అని ఏడవడం మొదలెట్టారు. అప్పుడు కృష్ణుడు నేను చెప్పినట్టు చేస్తారా అన్నాడు. నువ్వేం చెబితే అది చేస్తాం, ముందు మాకు ఈ మంట తట్టుకోలేకపోతున్నాం బాబోయ్, కాపాడు అన్నారు. అయితే కళ్ళు మూసుకోండి అన్నాడు ఆయన, అందరినీ కళ్ళు మూసుకోండి అన్నాడు. అనగానే అందరూ అలా కళ్ళు మూసుకున్నారు. వెంటనే కృష్ణుడు ఇలా కుడి చెయ్యి చాచాడు, మొత్తం అడవిలో ఉన్న మంటంతా ఓ జ్యోతి కింద మారి చేతిలోకి వచ్చేసింది, గుటుక్కుని తాగేశాడు ఆయన మొత్తం అగ్నిని, ఏదో కేశవాయ స్వాహ అన్నట్టు తాగేశాడు. ఆ తర్వాత కళ్ళు విప్పండి అన్నాడు, అందరూ కళ్ళు విప్పారు. చూస్తే ఎక్కడ నిప్పు లేదు, నిప్పు లేదు, ఉప్పు లేదు, పప్పు లేదు ఎక్కడ. తెల్లబోయి ఏమైంది నిప్పు అంటే, ఇందులో ఒకళ్ళు లేచాడు, నేను చూశానుగా అన్నాడు, అంటే ఒకడు దొంగ అన్నమాట. అప్పుడప్పుడు అప్పాజీ కళ్ళు మూసుకోండి అంటారే, అప్పుడు అందరం కళ్ళు మూసుకోవాలి, వెకిలి వేషాలు వేయకూడదు, అప్పుడు కళ్ళు మూసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవకూడదు. వీడేం చేశాట, కృష్ణుడు అందరినీ కళ్ళు మూసుకోమంటే అని ఇలా కొంచెం దొంగ చూపులు చూశాడు. వాడు ఏమన్నాడో తెలుసా, నేను కొంచెం దొంగ చూపులు చూసి అసలు విషయం కనిపెట్టాను, మన అందరినీ కళ్ళు మూసుకోమన్నాడు కృష్ణుడు, చెయ్యిలా చాచాడు, అప్పుడు అగ్ని అంతా చేతిలోకి వచ్చింది, ఇంత జ్యోతి కింద జ్వాల కింద వచ్చింది, ఆయన దాన్ని గుటుక్కున తాగేశాడు, ఏదో తీర్థం తాగినట్టు తాగేశాడు. కాసేపు నాకు గుళ్ళోకి వచ్చి దత్తస్వామి దగ్గర తీర్థం ఇస్తే అలా తాగుతారే, అలా తాగేశాడు. అయ్యి బాబో కృష్ణుడు ఎంత మహిమ కలిగిన వాడు అన్నట్ట. అప్పటికి జనాలకు అర్థమైపోయి చప్పట్లు తెక్కొట్టేశారు, కరతాళ ధ్వనులు చేశారు. చేసి ఇప్పుడు కృష్ణుడి దగ్గర మహిమలు ఉన్నాయని తెలిసింది కదా. అందుకని వీళ్ళు ఏమన్నారు తెలుసా, గారంగా, కృష్ణ ఎంత నిప్పు తాగావు, మమ్మల్ని కాపాడావు, నిప్పు తాగి ముప్పు నుంచి రక్షించావు, నీకేది కష్టం కాదు, అందుకని ఇంకో కోరిక కోరుతున్నాం. ఇక్కడి నుంచి మా ఇళ్ళు 5-6 మైళ్ళ కంటే ఎక్కువ దూరంలో ఉంది, మేము నడవలేము, మా బాడీ సహకరించట్లేదు, నీరసంగా ఉన్నాం, నీ దయతో నీ మహిమతో మమ్మల్ని అందరినీ మళ్ళీ మా ఇంట్లో చేర్చవా అన్నారు. చూసారా, మహిమలు చూపిస్తే వచ్చే ఇబ్బందులు ఇవి. నిప్పు తాగ్గానే ఏమన్నారు, ఇప్పుడు మేము నడవలేం, మా ఇంట్లో చేర్చు అన్నారు. అందుకనే స్వామీజీ ఎక్కువ మహిమలు ప్రదర్శిస్తారు. ప్రదర్శిస్తే ఇప్పుడు నేను ఏమంటాను అన్నమాట, స్వామీజీ నాకు ఆదివారం నుంచి హైదరాబాద్లో సప్తాహం ఉంది, విమానం ఎక్కను, నన్ను అక్కడ చేర్చరా అంటాను. పోనీ హైదరాబాద్ చేరిస్తే మళ్ళీ ఏమంటాను, కార్యసిద్ధి హనుమాన్ మందిరం ఉంది డల్లాస్, అక్కడికి చేర్చరా అంటాం. ఇలా కోరికలు కోరతాం, ఇక్కడ వస్తుంది అన్నమాట ఇబ్బంది. అందుకని పరమాత్ముడు ఎప్పుడు కూడా మానవుడిలా నటిస్తాడు. ఇప్పుడు కృష్ణుడి వాళ్ళంతా ఇంటికి వెళ్ళలేం, మా ఇంటికి చేర్చండి అనగానే పోన్లే అని జాలిపడి కళ్ళు మూసుకోండి అన్నాడు ఆయన. మళ్ళీ అందరూ కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసి తెరిచేసరికి ఎవరింట్లో వాళ్ళు ఉన్నారట. వాళ్ళందరూ తెల్లబోయారు, ఎక్కడి బృందావనం, ఎక్కడి కొంప అని. ఈవిడింట్లో ఈవిడ, ఆవిడింట్లో ఆవిడ, ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈసారి ఏం జరిగిందో తెలుసా, ఇందాకట్లేకి దొంగడు ఉన్నాడు కదా, వాడు కళ్ళు మూసుకోమన్నాడు, కృష్ణుడు ఏం చేస్తాడో అని ఇలా ఇలా కళ్ళు తెరిచి చూసేట. వాడు ఒక్కడు బృందావనంలో ఉండిపోయాడు, వాడొక్కడు అక్కడే ఉన్నాడు, మిగతా వాళ్ళంతా ఇంటికి పోయారు. ఇక చూడండి వాడు, ఇదేంటి అంతా మాయమైపోయారు అని అమ్మే అమ్మే అని నీరసపడి పొద్దున్నకి నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. అందరూ అన్నారు, మేమంతా ఇంట్లో ఉన్నాం, నువ్వేమిట్రా ఇలా అలిసిపోయి వచ్చావంటే. ఏం చేయను, కృష్ణుడు కొంటివాడు కదా, నాకు వెయ్యవలసిన క్షవరం చేశాడు, శాస్తి చేశాడు. ఏదో కళ్ళు మూసుకోమంటే మీరు మూసుకున్నారు, నేనేమో తెరిచాను, అసలు విషయం కనిపెట్టాను, ఈసారి కూడా కృష్ణుడు ఏం చేస్తాడో అని ఇలా ఇలా దొంగ చూపులు చూశాను. దాంతో నన్ను అడవిలో వదిలేశాడు, నేను అక్కడనే అక్కడ ఉన్నాను, మీరంతా ఇంటికి వచ్చారు. అందుకే జగద్గురువు చెప్పినప్పుడు కళ్ళు మూసుకుంటే మూసుకోవాలి, తెరవకూడదు. ఒకసారి క్షమిస్తాడు ఆయన, రెండోసారి ఇదిగో ఇలా శ్రమింపజేస్తాడు అన్నట్ట. అప్పుడు జనములకు అర్థమయ్యింది, ఇదొక అద్భుతమైనటువంటి లీల. ఇంకా సాయంకాలం మనం పొందబోతున్న ఒక అపూర్వమైన లీల మరొకటి ఉన్నది, అది అక్రూరస్తవం. భాగవతంలో అపూర్వ ఘట్టాలు చాలా ఉన్నాయి, అవన్నీ ఎప్పటికీ చెప్పలేం పూర్తిగా. అక్రూరుడు శ్రీకృష్ణుడి యొక్క దివ్యమంగళ రూపమును చూసి స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం సాయంకాలం వస్తున్నదన్నమాట. ఈ కృష్ణుడిని చంపటానికి పరమ దుర్మార్గుడు కంసుడు ఎంతోమందిని పంపాడు. వెళ్ళిన వాళ్ళల్లో కృష్ణుడి చేతిలో చచ్చిపోతున్నారు. అందుకని ఈసారి వాడు ఏం చేశాడు, కృష్ణుణ్ణి బృందావనంలో చంపలేం, అదే మన మధురా నగరానికి పిలిపిస్తే మన దగ్గర ఉంటాడు గనక, వంటింటి కుందేలవుతాడు గనక చంపచ్చు అనుకున్నాడు కంసుడు. అనుకుని అక్రూరుడు అనేవాడిని పిలిచాడు. ఈ అక్రూరుడు భోజకులస్థుడు, అంటే వాళ్ళ శాఖవాడు, కంసుని యొక్క శాఖవాడు. ఈ శాఖాభిమానం అంత తేలిగ్గా వదలదులేండి, బాబోహ ఎన్ని జన్మలు ఎత్తినా పోదు. దేవుడి దగ్గర కూడా ఈ దిక్మాలు గొడవలు కొన్ని కొన్ని పోవు. అందుకే భగవంతుడు మనల్ని అప్పుడప్పుడు మొట్టికేలు ముడుతూ ఉంటాడు, పిచ్చాళ్ళలారా నాకు ఏ పక్షపాతం లేదురా, నేను మీ అందరికంటే దళితులకి వాడకి వెళ్ళి గుళ్ళు గట్టించి రక్షిస్తానరా, వాళ్ళు నాకు బంధువులరా అంటాడు. 400,000 రూపాయలతో అక్కడ వెంకటేశ్వరుడు విగ్రహం ఇస్తానరా, నాకంతా ఒకటే, నాకు కులం లేదు మతం లేదు, ఈ పిచ్చి అంతా మీరు పెట్టుకున్నారు కానీ నేను సర్వాంతర్యామిని, చేప దోమ వాడు వీడు అనే తేడా లేకుండా సకల ప్రాణులు నేను చాడడానికి ఇవి చేస్తాడు ఆయన. అయినా మనకు అప్పుడప్పుడు పోదగా ఈ భ్రమ, మనం మానవులం కదా. అందుకని అక్రూరుణ్ణి పిలిచాడు, అక్రూరా నువ్వు నావాడివి, యాదవ వంశంలో కృష్ణుడు అని ఒకడు పుట్టాడు, వాడు దేవకీ వసుదేవుల పుత్రుడు అని ఈ మధ్యనే నారదుని ద్వారా తెలిసింది, అందుకే నేను మళ్ళీ మండిపోయి దేవకీ వసుదేవులు జైల్లో పెట్టాను. ఆ కృష్ణుణ్ణి నేను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ కృష్ణుడు నేను పంపిన వాళ్ళని చంపుతున్నాడు, కాబట్టి కృష్ణుణ్ణి అక్కడ చంపడం కంటే ఇక్కడికి పిలిచి చంపడం మంచిది. నేను రేపు రాబోయే చతుర్దశి నాడు ధనుర్యాగం చేస్తున్నాను, అంటే ధనుస్సు ఉంటుంది వాడి దగ్గర పెద్ద ధనుస్సు, ఆ ధనుస్సుని పూజించి యజ్ఞం చేస్తాడు, దానికి ధనుర్యాగం అని పేరు. ఆ యాగమునకు కృష్ణుణ్ణి బలరాముణ్ణి నేను చెప్పానని రథం ఎక్కించి ఇక్కడికి తీసుకునిరా. ఆ తర్వాత వాళ్లతో పాటు యాదవులందరినీ నందాదుల్ని రమ్మను, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, యజ్ఞానికి వచ్చాక వాళ్ళని ఏం చేయాలో చేస్తాను అని చెప్పి అక్రూరుణ్ణి కృష్ణుణ్ణి ఆహ్వానించడానికి రేపు పొద్దున్నే వెళ్ళమన్నాడు. ఈ అక్రూరుడు స్వఫల్కుడు గాంధీని అనేవాళ్ళ కొడుకు. స్వఫల్కుడు అని ఒక ఋషి ఉండేవాడు, చాలా గొప్పవాడు ఆయన. ఆయన యాదవ వంశంలో జన్మించినవాడు, భోజకులంలో వాడు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షాలు కురిసేవిట, ఋష్యశృంగుడు అడుగు పెడితే వర్షం కురిసినట్టుగా. ఈయన ఒకసారి కాశీ వెళ్ళాడు. కాశీలో 6 ఏళ్ళుగా వర్షాలు లేవు, కానీ ఈయన వెళ్ళగానే వర్షాలు కురిశాయి. దాంతో కాశీరాజు, ఆహా ఈ భోజకులస్థుడి వల్ల వర్షం కురిసింది అని తన కూతురు గాంధీని అనే ఆవిడిచ్చి పెళ్లి చేశాడు. ఆ గాంధీని కాశీరాజు కూతురు, ఈయనేమో కంసుడి బంధువు సఫల్కుడు, వీళ్ల కుమారుడు అక్రూరుడు. చిన్నప్పటి నుంచి అక్రూరుడు హరిభక్తి కలిగిన వాడు, పరమసాధువు, ఉత్తముడు. ఆయన్ని కృష్ణుణ్ణి తీసుకురావడానికి వెళ్ళమన్నాడు కంసుడు. రథం తీసుకుని వెళ్ళమన్నాడు, తన రథం తీసుకువెళ్ళమన్నాడు. ఇప్పుడు కృష్ణుడు రాగానే చంపడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. ఇప్పుడు కృష్ణుడు రావాలి, ఈ కంసవధ మొదలైనవి జరగాలి, తప్పక సాయంత్రం మాత్రం రండి, ఒక అపూర్వ స్తోత్రం ఉంటుంది, అక్రూరస్తవం అంటారు దానిని, అది వింటే ఎంతటి పాపాత్ముడైనా తరిస్తాడు. మళ్ళీ మన అందరం కూడా గురుచరణారవిందార్పణ వస్తు అని ఈ విన్న ఫలితమంతా స్వామీజీ పాదాలకి సమర్పించుకుందాం. చెప్పండి అందరూ కూడా, సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః.